హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం ఐదవ స్కంధంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 24వ అధ్యాయము, బిలస్వర్గములు. ఇందులో బలిమహారాజు యొక్క గొప్పతనాన్ని బాగా వర్ణించారు. సో ఈ విషయాలు ఈరోజు వీలైతే కంప్లీట్గా చర్చించుకుందాం ఈ అధ్యాయం, లేకపోతే ఈరోజు నెక్స్ట్ కంటిన్యూ రేపు చేద్దాం. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంటాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రతిష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే. నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవతం ఐదవ స్కందం 24వ అధ్యాయం, బిలస్వర్గములు. సో శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు, ఓ రాజా, పురాణాలు గురించి తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు అంటున్నారు 10,000 యోజనాలు సూర్యుడి కింద రాహు గ్రహం ఉంటుంది, అది కూడా ఒక నక్షత్రంలా తిరుగుతూ ఉంటుంది. ఈ రాహు గ్రహాన్ని ప్రతిష్టాన దేవత ఎవరంటే సింహిక అనే ఒక అసురుల యొక్క కుమారుడు. యాక్చువల్లీ అసలైతే విషయం ఏంటంటే ఏమాత్రం యోగ్యత లేదు, ఇలా ఒక అసురుడి యొక్క కుమారుడైన సింహిక కుమారుడైన రాహుకి ఇలా ఒక దేవతలతో సమానంగా ఒక గ్రహం లభించడం, అలా తిరగడం వాళ్ళతో సమానంగా, కానీ ఇది భగవంతుడి కృప ద్వారా ఆయనకి ఇది ప్రాప్తి చెందింది. ఇది ఎలా అతనికి దక్కిందనే విషయాన్ని మనము తర్వాత చర్చించుకుంటాం, నేను ఇక తర్వాత తెలియజేస్తానని శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తారు. ఎందుకంటే ఇది సముద్ర మంథనం జరిగిన తర్వాత, దాని తర్వాత ఈ ఎపిసోడ్ వస్తుంది. సో ఇది మనకి ముందు 8వ స్కందంలో అక్కడ వస్తుంది, అప్పుడు అక్కడ చర్చించుకుంటాం అన్నమాట. సో అందుకనే శుకదేవ గోస్వామి చెప్తున్నారు, దీని గురించి ఫుల్ స్టోరీ తర్వాత చెప్తాను. సో సూర్యుడు గ్రహం దీని నుంచి అయితే వేడి వెలుతురు వస్తుందో, ఇది మొత్తం 10,000 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇంకా చంద్రుడిది వచ్చేసి 20,000, రాహువు వచ్చేసి 30,000 యోజనాలు. సో ఎప్పుడైతే అలా సముద్ర మంత్రం జరిగిన తర్వాత అమృతాన్ని మోహినీమూర్తి రూపంలో ఉండి విష్ణువు పంచుతున్నాడో, పంచే సమయంలో రాహు ఏం చేశారంటే సూర్యచంద్రులు ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి ప్రయత్నించాడు, వాళ్ళిద్దరి మధ్యలో దూరాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాడన్నమాట. సో ఆ విధంగా ఈ రాహు అనేవాడు అరే వ్యక్తి సూర్యుడికి కూడా విరోధి, శత్రువు, ఇంకా చంద్రుడికి కూడా విరోధి అన్నమాట. అందుకనే చాలాసార్లు ఈ రాహువు సూర్యుడి యొక్క కిరణాలని లేకపోతే వెలుతురుని చంద్రుడిని కప్పేయడానికి, వారి యొక్క ప్రభావాన్ని కానీ వెలుతురుని కానీ కప్పేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అమావాస్య రోజు, పూర్ణిమ రోజు అలాగా. సో ఇదన్నమాట ఇక్కడ విషయం. సో ఈ విధంగా అసలు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా, ఇద్దరి నుంచి కూడా ఎప్పుడైతే భగవంతుడు విన్నాడో ఇలా రాహువు అతన్ని అటాక్ చేస్తున్నారు. సో రాహు ఏంటంటే ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట, సూర్యుడిని చంద్రుడిని ఆక్రమణ చేసి ఎలాగైనా వాళ్ళ యొక్కని వాళ్ళని కప్పేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యచంద్రులు ఇద్దరూ కూడా విష్ణువుని ఇలా ప్రార్థించుకున్నప్పుడు విష్ణువు ఆయన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. ఈ సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు సూర్యచంద్రులని ఇద్దరిని కూడా రక్షించడానికి. సో సుదర్శన చక్రము భగవంతుడి యొక్క గొప్ప మహాభక్తుడు. ఆయన భగవంతుడి యొక్క కృప ద్వారా ఆయన ఎన్నో కార్యాలు చేస్తారు, అద్భుతాలు. సో ఈ సుదర్శన చక్రంలో ఎంతో వేడి ఉంటుందన్నమాట. ఆ వేడిని ఇప్పుడు మనం చూస్తాము, ముఖ్యంగా ఈ సుదర్శన చక్రం గురించి కూడా గొప్పతనం వింటాము. సో ఎవరైతే అవైష్ణవులు అభక్తులు వారిని చంపడానికి భగవంతుడు ఈ సుదర్శన చక్రాన్ని వినియోగిస్తారు. ఈ సుదర్శన చక్రంలో ఎంత వేడి ఉంటుందంటే ఇది రాహు కూడా తట్టుకోలేడు అన్నమాట ఆ వేడిని. అందుకనే భయంతో అతను కూడా ఆ సుదర్శన చక్రం వస్తుందని చూసి భయపడి పారిపోతాడు అన్నమాట రాహు. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అంటే గ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటే ఏంటంటే రాహు సూర్యుడిని చంద్రుడిని ఆక్రమణ చేసి వాళ్ళని ఎలాగైనా వారి యొక్క ప్రభావాన్ని కప్పేసి వాళ్ళ వెలుతురిని కప్పేయడానికి ప్రయత్నిస్తాడు, అడ్డుకుంటాడు. సో కానీ ఈ సుదర్శన చక్రం వస్తుందనుకోండి దాన్ని చూసి భయపడి పారిపోతాడు రాహువు. అందుకే ఎక్కువసేపు ఆ గ్రహణం అనేది కొంతసేపు ఉంటుంది, ఆ రాహువు ఎక్కువసేపు అలా కప్పి ఉంచలేడు అన్నమాట సూర్యుడిని కానీ చంద్రుడిని కానీ. ఎందుకంటే ఇక్కడ సుదర్శన చక్రం సూర్యచంద్రుని కూడా రక్షిస్తుంది భగవంతుడి యొక్క కృప ద్వారా. సో భగవంతుడు దేవతల్ని ఎప్పుడైనా వాళ్ళ ఆపదలో ఉంటే, విపత్తులో ఉంటే భగవంతుడు స్వయంగా లేకపోతే అలా తన యొక్క అస్త్రాలని కానీ శస్త్రాలని కానీ పార్షదుల్ని కానీ పంపించి వాళ్ళని రక్షిస్తారు. సో ఈ యొక్క దేవతలు వీళ్ళు భగవంతుడు చెప్పిన ఆదేశాల ప్రకారమే వాళ్ళు జీవిస్తారు. ఇప్పుడు దేవతలు కూడా వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, భౌతిక కోరికలు ఉన్నప్పటికీ, భౌతిక వాసనలు, భౌతిక కోరికలు ఉన్నప్పటికీ వాళ్ళు భగవంతుడి యొక్క ఆదేశానుసారాన్ని పాటిస్తూ వాళ్ళు జీవిస్తారు. అందుకనే వాళ్ళని డెమిగాడ్స్ అన్నారు, భగవంతుడు అనలేదు వాళ్ళని. డెమిగాడ్స్ అంటే దేవతలు అన్నారు, అంటే వాళ్ళు భగవంతుడి లాగా, ఆల్మోస్ట్ గాడ్లీ అని రాశారు ప్రభుపాదు గారు. సో ఇక్కడ అందుకనే రాహువు ఆక్రమణ చేసినప్పుడల్లా సూర్యుడు చంద్రుణ్ణి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపించి వారిని రక్షిస్తాడు. సో ఈ సుదర్శన చక్రం అంటే చాలా భయం అన్నమాట అసురులందరికీ, అలాగే రాహువు కూడా అసురుడే కనుక. సో అందుకని ఎక్కువసేపు అక్కడ నిలబడలేడు అనమాట రాహువు, ఒక్క ముహూర్తం కానీ ఎక్కువసేపు నిలబడలేడు. అందుకే ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు, 48 నిమిషాలు ఒక ముహూర్తం. అంతకాలం మాత్రమే అలా సూర్యగ్రహం, చంద్రుణ్ణి సూర్యుడిని కప్పించగలడు, అంతకని ఎక్కువసేపు ఉంచలేకపోతాడు, పారిపోవాల్సింది రాహు. సో దీన్నే మనము సూర్యగ్రహం, చంద్రగ్రహం అంటాం. ఎప్పుడైతే రాహు చంద్రుణ్ణి అటాక్ చేస్తాడో చంద్రగ్రహణం, సూర్యుడిని అటాక్ చేస్తాడో సూర్యగ్రహణం అంటాం. సో ఈ విధంగా సైంటిస్టులు, మన సైంటిస్టులు చంద్రుడి దగ్గరకు వెళ్ళి చంద్రలోకానికి వెళ్ళి అక్కడ నివసించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కృత్రిమ రూపంలో. కానీ ఇది ఎలాంటిదంటే రాహు చంద్రుడిని ఆక్రమణ చేసిన విధంటే కార్యమే. వీరు ఎప్పుడు కూడా ఇలాంటి చేష్టల్లో సక్సెస్ అవ్వలేరు, సక్సెస్ఫుల్ కాలేరు. ఎవరు కూడా సూర్యగ్రహానికి చంద్రగ్రహానికి ప్రవేశించలేరు. ఎలాగైతే రాహు ప్రయత్నించి విఫలమవుతున్నాడో అలాగే ఈ సైంటిస్టులు కూడా విఫలమవుతారు. సో అందుకని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట, కొన్ని కొన్ని ప్రయత్నాలు మన సైంటిస్టులు చేస్తారు, అవి ఎలాగో 100% ఫెయిల్ అయ్యేవి అన్నమాట. సో అలాంటి ప్రయత్నాలు చేశారనుకోండి, ఎంతో డబ్బు నష్టం అవుతుంది, కోట్లు కోట్లు రూపాయలు మీ జోబుల్లోంచే తీసుకుంటున్నారు పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో. సో ఇలాంటి కొన్ని కొన్ని చేష్టలు కోట్ల కోట్ల రూపాయలు నాశనం చేస్తున్నారంట. సో అంత మీ డబ్బులే, సో తీసుకొని అందులో ఖర్చు చేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే ఎంతో సమయం నష్టం, డబ్బు నష్టం, ఎంతో తెలివి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎంతో సైంటిస్టులు ఎంతో తెలివి ఉంది. సో ఆ తెలివితోని భగవంతుడు ఈ సృష్టిని ఎలా రచించాడు, ఆయన ఎంత గొప్ప అనే గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా ఈ విధంగా శాస్త్రాలకి శాస్త్రంలో చెప్పారు ఇది ఇది కుదరదు, ఇది చేయడానికి వీలవదు. చంద్రుడు ఒక స్వర్గలోకంలో ఒక గ్రహం చంద్రలోకం, దానికి ప్రవేశించాలంటే తగిన పుణ్యకార్యాలు చేసి ఉండాలి, మీరు తగిన యోగ్యత కలిగి ఉండాలి. రాకెట్టేసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోలేరు. అందుకనే ప్రభుపాద కూడా అంటారు ఒక చోట, వీళ్ళు వెళ్ళారు కదా ఎక్కడో వెళ్ళారంటున్నారు, మేబీ రాహుగ్రహానికి వెళ్ళొచ్చు ఉంటారు అని. సో ఎందుకంటే ఇక్కడ కూడా రాహుగ్రహం దగ్గరే ఉంది కదా. సో సూర్యుడి కింద రాహు ఉన్నాడు, అవునా, ఇంకా చంద్రుడు సూర్యుడు పైన ఉన్నాడు, మనం చర్చించుకున్నాం ఇవన్నీ కూడా ఆల్రెడీ, అవునా. సో ఇప్పుడు సూర్యుడి కింద రాహు ఉంటే రాహుకి 10,000 యోజనాల కింద సిద్ధలోక, చారణలోక, విద్యాధర లోకాలు ఉన్నాయి. సో ఈ లోకాల్లో వారికి చాలా చాలా సిద్ధులు, శక్తులు, యోగ శక్తులు ఉంటాయి. వాళ్ళు ఏ ఏరోప్లేన్ లేకుండానే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ప్రయాణించగలరు. సో నెక్స్ట్ ఈ విద్యాధర చరణలోక సిద్ధలోక కింద ఇంకా కొంచెం అంతరిక్షం ఉంది. అక్కడ యక్ష, రాక్షసులు, పిశాచులు, భూతాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయన్నమాట ఈ అంతరిక్షంలో. ఇది ఎక్కడి వరకు ఉంటుంది ఇంకా అంటే, యాజ్ ఫార్ యాజ్ ద విండ్ బ్లోస్ అండ్ క్లౌడ్స్ ఫ్లోట్ ఇన్ ద స్కై. సో ఎక్కడి వరకు అయితే ఇంకా గాలి వీస్తుందో, మేఘాలు కదులుతున్నాయో, తేలుతున్నాయో ఆకాశంలో, అక్కడి వరకు అంతరిక్షం ఉంటుందంట. అబౌవ్ దిస్ దేర్ ఇస్ నో మోర్ ఎయిర్, దీని తర్వాత దీనిపైన ఇంకా ఏమీ గాలి లేదు. సో ఈ విధంగా వేరువేరు లోకాలు, వేరువేరు జీవరాశులు ఎక్కడెక్కడ ఉన్న సృష్టిలో కూడా ఇక్కడ వర్ణించారు. సో యక్ష రాక్షసుల వీళ్ళ యొక్క లోకాలు లేకపోతే వీళ్ళు ఉండే స్థానాలుకి ఇంకొక 100 యోజనాల కిందే మన భూమి ఉండేది. అంటే మన భూమికి 100 యోజనాల పైన, అంటే 800 మైళ్ళ పైనే ఈ యక్షరు, రాక్షసులు, పిశాసులు, భూతాలన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ ఉండే స్థలం. సో ఇప్పుడు ఇప్పుడు మన మన పృథ్వీ అంటే ఎక్కడ వరకు పృథ్వీ అంటే పృథ్వీ విస్తీర్ణం వచ్చేసి ఎక్కడ వరకు అయితే ఇప్పుడు ఇది పృథ్వీ, దీనిపైన ఉన్న ఇప్పుడు మనం ఈ గాలి వాన మనం చూసేది కూడా అంత పృథ్వీ పార్టీ. కానీ ఎంత ఎంత పైకి వరకు భూమి నుంచి ఎంతవరకు పైన వరకు మనం పృథ్వీ కింద భూమి కింద కన్సిడర్ చేయొచ్చు అంటే, ఎక్కడ వరకు అయితే ఈ గద్దెలు ఇంకా రకరకాల పక్షులు, పెద్ద పెద్ద పక్షులు ఎగరగలుగుతాయి, ఎంత హైట్ వరకు, హయ్యెస్ట్ హైట్ వరకు మన భూమి మీద ఉండే పక్షులు ఎగరగలుగుతాయో అంతవరకు మన భూమి, భూమి యొక్క ఏరియా అనుకోండి, భూమి కిందనే కన్సిడర్ చేస్తారు దాన్ని, ప్లేస్ని, అది భూమి యొక్క లిమిట్ అన్నమాట. సో ఇప్పుడు భూమి మీద ఉన్నాయని చెప్పేశారు. పై నుంచి వస్తే మన భూమండలం అనేది 7th planetary system, అవునా, దీని కింద ఇంకా 7 ఉంటాయి. ఓ రాజా, ఈ భూమి కింద భూమండలం కింద కూడా ఎన్నున్నాయి, ఇంకా 7 ఉన్నాయంట, 7 planetary systems ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, మొత్తం 7 ఉన్నాయి. సో ఎందుకంటే భూమండలం గురించి మొత్తం చెప్పేశారు, అవునా, ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, జంబూ ద్వీపం అన్నీ మనం చర్చించేసుకున్నాం. సో అందుకని ఇప్పుడు దాని గురించి ఎక్కువ వర్ణించట్లేదు, కిందికి వెళ్తాం. సో ఇప్పుడు కిందున్న ఈ 7 ప్లానటరీ సిస్టమ్స్, 7 ప్లానటరీ సిస్టమ్స్, ఈ 7 గ్రహమండలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ మన భూమండలం సైజే ఉంటాయంట. ఓకే, భూమి సైజే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 7 ప్లానటరీ సిస్టమ్స్ అన్నిటినీ కలిపి బిలస్వర్గములు అంటారు, సబ్టరేనియన్ హెవెన్స్ బిలస్వర్గములు అంటారు. ఇవన్నీ కూడా ఎంతో అందంగా ఉంటాయంట, మంచి మంచి గృహాలు, వన, ఇంద్రియాలని ఉపభోగించడానికి కావాల్సిన అందమైన ప్రదేశాలు. ఇంకా చెప్పాలంటే స్వర్గలోకంలో ఉండే కన్నా కూడా ఇంద్రియాలని భోగించుకోవడానికి కావలసిన సువిధలు ఇంకా చక్కగా బాగా హై లెవెల్లో ఉంటాయంట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అసురులు, రాక్షసులు, అసురులు నివసిస్తారు కదా, దైత్యులు, దానవులు, వీళ్ళందరూ కూడా వారి యొక్క ఇంద్రియాలని భోగించే రేంజు చాలా పెద్దదన్నమాట, ఎక్కువ అనమాట, లెవెల్ ఎక్కువ. అందుకనే దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి భోగించడానికి. సో స్టాండర్డ్ ఆఫ్ హై స్టాండర్డ్ ఆఫ్ సెన్స్ ప్లెజర్ స్టాండర్డ్ ఎక్కువ అనమాట వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయడానికి. అందుకనే ఇక్కడ ఇంకా దాని ప్రకారం ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఉండే వాళ్ళని, ఈ లోకాల్లో ఉండే వాళ్ళని దైత్యులు, దానవులు, నాగలు వీళ్ళందరూ అనమాట, వీళ్ళందరూ కూడా గృహస్థులుగా ఇక్కడ జీవిస్తారు. సో వారు గృహస్థులు అంటే వాళ్ళు పెళ్ళాము అంటే భార్య, పిల్లలు, ఇంకా మిత్రులు, బంధువులు, సమాజంతో కలిసి ఇక్కడ ఎంతో చక్కగా భౌతిక ఆనందాన్ని భోగిస్తూ మోహమాయలు పడి ఉంటారన్నమాట. సో ఒక్కొక్కసారి దేవతల యొక్క ఇంద్రియ తృప్తి భంగపడవచ్చేమో, అప్పుడప్పుడు వాళ్ళకు కూడా రకరకాల కష్టాలు రావచ్చేమో, అడ్డుకోవచ్చేమో, అడ్డుపడవచ్చేమో, వాళ్ళ యొక్క ఇంద్రియ తృప్తి ఎప్పుడప్పుడు బ్రేక్ అవ్వచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు వీళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా వీళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేసుకుంటూనే ఉంటారంట ఇక్కడ. సో ఈ విధంగా వాళ్ళు సంపూర్ణమైన మోహమాయలో మునిగిపోయి ఈ యొక్క భౌతిక ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారంట. అందుకనే రాజా ఇక్కడ చెప్తున్నారు ఇవి బిలస్వర్గం అంటారు, అంటే స్వర్గం లాంటిదే కానీ స్వర్గం కాదు, ఇమిటేషన్ స్వర్గం అన్నమాట. సో ఇక్కడ ఒక మహాదానవుడు ఉంటాడు, ఆయన పేరు ఏంటంటే మాయాదానవు. ఆయన ఎంతో ఎక్స్పర్ట్, చాలా ఎక్స్పర్ట్ ఇంజనీరు, ఆర్కిటెక్టు, ఆర్టిస్టు. సో ఆయన ఇక్కడ అన్ని సృష్టిస్తాడు అన్నమాట, అంటే కన్స్ట్రక్షన్ చేస్తాడు గొప్ప గొప్ప నగరాలు, సిటీస్, గొప్ప గొప్ప పెద్ద పెద్ద వండర్ఫుల్ అద్భుతమైన ఇల్లుల్ని, గోడల్ని, గేట్లు కానీ, అసెంబ్లీ హౌస్ కానీ, మందిరాలు కానీ, మందిర ప్రాంగణాలు కానీ, ఇంకా రకరకాల హోటల్స్, అక్కడ బయట నుంచి దేశాల నుంచి ఎంతమంది వస్తుంటారో వాళ్ళందరికీ మంచిగా సర్వింగ్ చేసే విధంగా ఉండడానికి కావాల్సిన రెసిడెన్షియల్ గెస్ట్ హౌస్, హోటల్స్. సో ఈ విధంగా ఇంకా ముఖ్యంగా ఆ యొక్క గ్రహాల యొక్క అధిపతులు, లీడర్స్కి వాళ్ళకి స్పెషల్ ఇల్లులు కడతాడు ఆయన, అన్ని వజ్రాలు, రకరకాల విలువైన వస్తువులతో ఆ ఇల్లులు అక్కడ కడతారు వాళ్ళ కోసం. సో ఇక్కడ కూడా చాలా ప్రజలు ఉంటారు, వాళ్ళని నాగలు, అసురులు అంటారు. ఇంకా రకరకాల పక్షులు అంటే పీజియన్స్, పావురాలు, ప్యారెట్స్, చిలుకలు, ఇంకా ఇలాంటి చాలా పక్షులు ఉంటాయి అక్కడ కూడా. సో అందుకనే స్వర్గ లోకాలు ఎలా ఉంటాయో చూడ్డానికి ఇవి కూడా అలాగే ఉంటాయి, చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా వైభవంగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎన్నో వనాలు, పార్క్, గార్డెన్ అన్నీ ఉంటాయి. ఇది పైన స్వర్గలోకాలకున్నా కూడా ఇంకా ఎక్కువ అందంగా ఉంటాయి. సో ఇక్కడ మంచి మంచి వృక్షాలు, క్రీపర్స్, లతలు, ఇంకా ఎన్నో మంచి మంచి ఫలాలు, పువ్వులు చాలా అందంగా ఉంటాయంట ఇక్కడ. ఇది ఎవరైనా ఆ వాతావరణాన్ని చూసారంటే ఇంద్రియ తృప్తిని భోగించాలని, ఇంద్రియాలని భోగించాలని ఆ ప్రవృత్తి పెరిగిపోతుంది అన్నమాట వాళ్ళకి, ఇంకా భోగించాలి అనే ఆ వాసన పెరిగిపోతుంది. సో అక్కడ మంచి మంచి కొలనులు, చెరువులు, మంచినీటి, ఇంకా అందులో మంచి మంచి చేపలు దుంకుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, ఇవి తేలుతూ ఉంటాయి. మంచి మంచి పూలు, లిల్లీలు, కువలేసు, కహలారాసు, ఇంకా మంచి మంచి లోటసెస్, రెడ్ బ్లూ లోటసెస్, పద్మ పువ్వులు, ఇవన్నీ ఉంటాయన్నమాట. మంచి మంచి పక్షులు కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి, చక్రవాకాస్, ఇంకా ఆ చెరువుల్లో, నీళ్ళల్లో కూడా తిరిగే పక్షులు. సో అన్నీ కూడా మంచి మంచి శబ్దాలు చేస్తూ ఉంటాయి, ఎంతో వినడానికి ఎంతో మనోహరంగా ఉంటాయి, మన చెవులకి ఎంతో రమణీయంగా ఉంటాయి. సో అందుకనే ఇవన్నీ కూడా చాలా ఆకర్షిస్తాయన్నమాట. ఎవరైనా అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా బాగా భోగించాలని ఆసక్తి చెందుతారు వాళ్ళు కూడా. కానీ ఇక్కడ సూర్యుడి యొక్క కిరణాలు ప్రవేశించవు, అది ముందు కూడా మనం చర్చించుకున్నాము. సూర్యకిరణాలు ఇక్కడ ప్రవేశించవు, అందుకనే ఇక్కడ దినము రాత్రి అనే తేడా లేదు. అందుకనే వాళ్ళకి భయం అనేది ఉండదు. దినాలు గడుస్తున్నాయి, ఓ రోజులు గడుస్తున్నాయి అనే విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు, ఆ భయం కూడా ఉండదు వాళ్ళకి. సమయం వెళ్ళిపోతుంది అనే భయమే లేదు. ఇక్కడ గొప్ప గొప్ప సర్పాలు నివసిస్తాయన్నమాట, పెద్ద పెద్ద సర్పాలు. ఆ సర్పాల యొక్క తలలపైన పెద్ద పెద్ద వజ్రాలు ఉంటాయి. ఆ వజ్రాల నుంచి వచ్చే వెలుతురు అక్కడున్న అంత చీకటినంతా తొలగించేస్తుంది. అక్కడంతా చాలా వెలుతురు ఉంటుంది, ఎందుకంటే ఆ వజ్రాల నుంచి వచ్చే వెలుతురు అన్నమాట. ఇంకా ఇక్కడ నివసించే వాసులందరూ కూడా మంచి మంచి జలాల్లో, ఇంకా మంచి మంచి విషయాలతో, వస్తువులతో స్నానం చేస్తారు. ఇంకా మంచి మంచి జ్యూసెస్ తాగుతారన్నమాట, మంచి మంచి ఎంతో ఔషధపూరితమైన హర్బ్స్. అందుకనే వాళ్ళకి ఎటువంటైనా చింత టెన్షను లేకుండా, ఏమాత్రం రోగాలు లేకుండా, శారీరక మానసిక రోగాలు లేకుండా ఎంతో శక్తివంతంగా ఉంటారు, స్వస్థత జీవిస్తారు. వాళ్ళకి ఎప్పుడు కూడా జుట్టు తెల్లబడదు, చర్మం ముడతలు పడవు, ఎప్పుడు కూడా వాళ్ళకి ఇన్వాలిడిటీ అంటే ఇంకా ముసలి వాళ్ళు అయిపోయిన ముసలితనం వచ్చేసింది, ఏం అవయవాలు పని చేయకుండా పోతున్నాయి అలాంటివి ఏం కావు. వాళ్ళకి ముసలితనమే రాదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క చర్మం యొక్క కాంతి ఎప్పుడు తగ్గదు. ఇంకా వారికి ఎప్పుడు చెమట కూడా, ఆ చెమట వాసన కూడా ఎప్పుడు కూడా రాదు. ఇంకా అది ఎప్పుడు బ్యాడ్ స్మెల్ రాదు. సో వాళ్ళకి ఎప్పుడు కూడా అలసట కూడా రాదు, ఎప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఎంత వయసు అయిపోయినా సరే, ఓల్డ్ ఏజ్ వచ్చేసినా సరే, అదే ఉత్సాహం, అదే శక్తి, అదే సామర్థ్యం అలాగే ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా, వీళ్ళందరూ కూడా దేనికి భయపడరు. కానీ మృత్యు అనేది వస్తుంది కాలం రూపంలో, సమయం రూపంలో. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో చనిపోతారు, దానికి ఒక్కటి భయపడతారు. అది ఎలా వాళ్ళకి అర్థమవుతుందంటే, విచ్ ఈస్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ ద సుదర్శన్ చక్ర. సుదర్శన్ చక్రను చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది నా మృత్యు దగ్గర వచ్చింది అనేసి, నా కాలం అయిపోయింది అని. సో సుదర్శన్ చక్రాన్ని చూసి వాళ్ళు భయపడతారు. సుదర్శన్ చక్రం యొక్క వెలుతురుని చూసి వాళ్ళు భయపడిపోతారు. సో చూడండి, ఇక్కడ ఎన్నో రకాల సౌకర్యాలు, సదుపాయాలు భోగించడానికి మన పృథ్వీ కన్నా కూడా, ఇంకా స్వర్గలోకాల కన్నా కూడా చాలా మంచి మంచి సుగదులు ఉన్నాయి ఇక్కడ కింద లోకాల్లో, బ్లస్ స్వర్గాల్లో. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, దిస్ ఈజ్ ద డిఫెక్ట్ ఆఫ్ మెటల్ ఎగ్జిస్టెన్స్ అని రూపాల ద్వారా రాస్తున్నారు. ఇక్కడ బ్లస్ స్వర్గాల్లో అన్ని బాగా అరేంజ్ అయి ఉన్నాయి, అయినా కానీ ఏదో ఒక సమయంలో సడన్గా మృత్యు అనేది మాత్రం వస్తుంది. అప్పుడు అన్నీ మీరు ఎన్ని చేశారో, ఎంత ప్లాన్స్ చేశారో భోగించడానికి, లేకపోతే ఎన్ని సేకరించారో వస్తువులు, విషయాలు, వ్యక్తులు, అన్నీ వదిలేయాల్సిందే మీరు. సో అందుకనే ఈ యొక్క భౌతిక సుఖం, ఆనందం అనేది ఎక్కువ కాలం ఉండదు, ఒకరోజు ముగిసిపోవాల్సిందే. అది స్వర్గమైనా సరే, బిలస్ స్వర్గమైనా సరే, పృథివైనా సరే, ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడైనా సరే. సో అందుకనే ఇది మొత్తం భౌతిక సృష్టిలోనే ఇది నియమం. ఎక్కడ కూడా భౌతిక సుఖం అనేది శాశ్వతమైంది కాదు, అదే విషయం మనం తెలుసుకోవాలి. సో సుదర్శన్ చక్రం ఎప్పుడైతే అక్కడ ఆ ప్రదేశాల్లో ప్రవేశిస్తుందో, ఆ సమయంలో గర్భవతి స్త్రీలు కూడా గర్భాన్ని కోల్పోతారంట భయంతో, ఆ సుదర్శన చక్రం యొక్క వెలుతురుని, తేజస్సుని చూసి. ఇప్పుడు ఇన్ జనరల్గా బిల స్వర్గాల గురించి చెప్పారు, ఇప్పుడు ఒకటి ఒకటి వన్ బై వన్ చెప్పబోతున్నారు అన్నమాట సుఖదేవ గోస్వామి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 16 శ్లోకంకి వచ్చేసాము. సుఖదేవ గోస్వామి చెప్తున్నారు నీకు, ఇప్పుడు ఫస్ట్ అతల అంటే భూమి కింద ఉండేది ఫస్ట్ బిల స్వర్గం ఏంటంటే అతల. అతలలో ఒక దానవుడు ఉంటాడు, మాయా దానవుడు. సారీ మాయాదానవుడి యొక్క పుత్రుడు ఉంటాడు, ఆయన పేరు బల. సో ఈ బల అనే వ్యక్తి 6 రకాల యోగిక సిద్ధుల్ని ఆయన సృష్టించాడంట. చాలామంది యోగులు స్వాములు ఈ యొక్క సిద్ధుల్ని తీసుకొని ఈరోజు కూడా ఆ సిద్ధుల్ని పొంది అమాయకమైన ప్రజల్ని మూర్ఖుల్ని చేసేస్తున్నారు, వారిని మోసం చేస్తున్నారు. అలాంటి ఏవో సిద్ధులు చూపించేసి. సో ఈ బల అనే ఈ అసురుడు ఆవిలించాడంతే, ఆవిలించేసి 3 రకాల స్త్రీలను, 3 రకాల యువతుల్ని, స్త్రీలను సృష్టించాడంట. వారి పేరు వచ్చేసి స్వైరిణి, కామిని, ఇంకా పుంశ్చలి. స్వైరిణీస్ అంటే వాళ్ళు ఏంటంటే ఆ స్త్రీలు వారి యొక్క గ్రూప్ కులంలో ఉండే జాతిలో ఉండే ఒక మనుషుల్నే, పురుషుల్నే వివాహం చేసుకుంటారు. కామిని, కామిని అంటే వాళ్ళు ఏంటంటే ఏ మనిషినైనా ఏ వ్యక్తినైనా వివాహం చేసేసుకుంటారు. పుంశ్చలి అంటే వాళ్ళు ఒకరిని వివాహం చేసుకుంటారు, వదిలేస్తారు, మళ్ళీ ఇంకో వివాహం చేసుకుంటారు, అలా చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట భర్తల్ని. సో ఎవరైనా పురుషుడు ఈ యొక్క అతల అనే యొక్క బిలస్వర్గంలోకి ప్రవేశిస్తే అప్పుడు ఈ 3 రకాల స్త్రీలు అతన్ని పట్టుకొని ఆయనకి ఒక హాటక, అంటే కెనాబిస్ ఇండికన్ ప్రోపల్ ద్వారా సార్ హాటక అనే ఒక ఔషధ గుణమున్న ఒక చెట్టు నుంచి తయారయ్యే ఒక మత్తెక్కించే ఒక పానీయాన్ని వాళ్ళకి తాగిపిస్తారు అన్నమాట, అతనికి తాగిపిస్తారు. సో ఆ తాగిన తర్వాత ఆయనకి మత్తు వచ్చేస్తుంది, దాంతోపాటు మైథునం చేయడానికి చాలా ఎంతో శక్తి వస్తుందన్నమాట. సో అప్పుడు ఆ వ్యక్తితో ఈ యొక్క స్త్రీలు భోగిస్తారు. సో అతనితో ఈ విధంగా రకరకాలుగా మైథునంలో పాల్గొని వాళ్ళందరూ భోగించి అలా ఆనందాన్ని పొందుతారు, భౌతిక ఆనందాన్ని. సో ఆ వ్యక్తి కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా శక్తి పెరిగిపోతుంది కదా అతనికి భోగించే శక్తి, అతను అనుకుంటాడు ఇంకా నేను నాకు 10,000 ఏనుగుల శక్తి ఉంది కాబట్టి నేను చాలా పర్ఫెక్టు, నేనే స్ట్రాంగ్, నేనే చాలా శక్తివంతుడిని అనుకొని దేవుడిని కూడా లెక్క చేయడు, ఇంకా మృత్యు అనేది వస్తుందని అని కూడా మర్చిపోతాడు, ఎంతో అహంకారంతో నిండిపోయి ఎంతో గర్వంతో అలాగే భోగిస్తూ జీవిస్తాడు. ఇది అతల విలస్వర్గం గురించి. దీని కింద ఉండేది వితల. ఇక్కడ వితల విలస్వర్గంలో శివుడు నివసిస్తాడనమాట, మాస్టర్ ఆఫ్ గోల్డ్ మైన్స్. సో అక్కడ ఆయన శివుడు తన యొక్క అనుచరులైన కోస్ట్స్ భూత ప్రేతాలతో ఆయన నివసిస్తాడు. శివుడు ఇంకా అక్కడ భవాని అంటే పార్వతీదేవి వాళ్ళిద్దరూ కలిసి వారి ద్వారా సంతానం ఉత్పన్నం చేస్తారు. వాళ్ళు వాళ్ళ సంతానం ఉత్పన్నం చేయడానికి ఆ సమయంలో ఒక రకమైన నది, హాటకి అనే నది కూడా ఉత్పన్నమవుతుంది. సో ఎప్పుడైతే అగ్ని, ఈ యొక్క అగ్ని ద్వారా ఈ నది అంతా అగ్ని తినేస్తుందో, తద్వారా అగ్ని ఈ యొక్క నది నుంచి వారి యొక్క కలయిక ద్వారా ఒక రకమైన బంగారం ఉత్పన్నమవుతుంది, దాని పేరు హాటక అంటారు. అక్కడుండే దానవులందరూ కూడా, వాళ్ళు అంటే వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళందరూ కూడా ఈ బంగారం ద్వారా ఎన్నో రకాల ఆభరణాలు తయారు చేసుకొని దాంతో అలంకరణ చేసుకుంటారు. ఆ విధంగా ఎంతో సుఖంగా అక్కడ జీవించడానికి ప్రయత్నిస్తారు. సో ఇదన్నమాట ఇక్కడ విషయం చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, అంటే ఇక్కడ బంగారం ఎలా తయారవుతుందంటే ఒక నదిలోంచి ఒక అగ్ని ద్వారా వాటి కలయిక ద్వారా ఒక బంగారం రావడం ఏంటంటే అలా వస్తుంది. యాక్చువల్లీ మనకి సనాతన గోస్వామి వారు కూడా ఒక శ్లోకం చెప్పారు, యత కాంచనతాం యాతి కాంస్యం రస విధానతః తదా దీక్షా విధానేన ద్విజత్వం జాయతే నృణాం. కాంస మెటల్ ఉంటుంది కదా, ఇది బెల్ మెటల్ అనమాట. బెల్ మెటల్ నుంచి కూడా గోల్డ్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు ఒకవేళ దాంతో మెర్క్యూరీతో రియాక్ట్ చేస్తే. కానీ ఎంత మెర్క్యూరీ ఎంత బెల్ మెటల్ ఎలా రియాక్షన్ చేయాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది, అది తెలియాలి. సో చాలామంది ట్రై చేశారు కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదని రూపాల వారు రాస్తున్నారు ముందు కాలాల్లో. కానీ సనాతన గోస్వామి వారు చెప్తున్నారు కానీ ఇది ఒక పద్ధతి ఉంది, రసాయన శాస్త్రం తెలిసిన వాళ్ళు, కెమిస్ట్రీ బాగా కరెక్ట్గా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఎలా బెల్ మెటల్ నుంచి మెర్క్యూరీ ఉపయోగించుకొని బెల్ మెటల్ పైన దాన్ని గోల్డ్గా కన్వర్ట్ చేయొచ్చు. సో అలాగే ఎంత చండాలుడైనా సరే, ఏ జాతిలో కులంలో మతంలో పుట్టిన వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి కూడా వైష్ణవ శిక్షణ దీక్ష, వైష్ణవ దీక్ష ద్వారా ఆ వ్యక్తిని మనం బ్రాహ్మణులుగా మార్చవచ్చు. సో అదే ఇక్కడ ఇస్కాన్లో మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మ్లేచ్చ యువనుల్ని కూడా ఇక్కడ బ్రాహ్మణులుగా ఎలా తయారు చేస్తున్నామంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు 4 నియమాలని పాటిస్తున్నారంటే ఏ పాపాలు చేయట్లేదు, హరినామాన్ని జపిస్తున్నారు. సో ఈ విధంగా ధర్మాన్ని పాటిస్తూ పాపకార్యాలన్నీ వదిలేసి వాళ్ళు వైష్ణవులుగా మారిపోవచ్చు. ఇదే కృష్ణ భావనామృతం యొక్క ముఖ్య ఉద్దేశం. సో తద్వారా ఏ కులంలో ఏ మతంలో పుట్టిన వ్యక్తి అయినా సరే ఈ వైష్ణవ పద్ధతి ద్వారా, వైష్ణవ దీక్ష ద్వారా బ్రాహ్మణులు మారవచ్చు అని ఇక్కడ రాస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 18వ శ్లోకంలో మనం భగవంతుణ్ణి ఉత్తమ శ్లోక అని వర్ణిస్తాం. ఉత్తమ శ్లోక అంటే భగవంతుణ్ణి మనము అన్నిటికన్నా మంచి శ్లోకాలతో, సంస్కృతంలో ఉండే బెస్ట్ పోయిటరీ, బెస్ట్ శ్లోకాలతో గుణగానం చేయండి. అందుకని ఆయన ఉత్తమ శ్లోక అంటారు. ఇప్పుడు బలిమహారాజుని పుణ్య శ్లోక అంటారు. ఎందుకు అంటే బలిమహారాజు చాలా గొప్ప భక్తుడు, మహాభక్తుడు భగవంతుడికి. ఆయన గురించే నెక్స్ట్ ఇప్పుడు చర్చించుకునేది విషయం. సో ఆయనను గనక మనము పూజిస్తే అప్పుడు మన యొక్క పుణ్యం, భక్తి, అక్కడికి పుణ్యం అంటే మన భక్తి పెరిగిపోతుంది. సో మనం భక్తుల్ని ఆరాధిస్తే, భగవంతుడు యొక్క శుద్ధ భక్తుల్ని ఆరాధిస్తే, బలి మహారాజు కూడా ఒక మహాజన భక్తుడు, 12 మహాజనుల్లో ఒక మహాజనుడు. సో ఆయనను ఆరాధించామనుకోండి, ఆయన్ని మనం ఆయన గుణకీర్తన విన్నామనుకోండి, ఆయన గుణకీర్తన చేశామనుకోండి, అప్పుడు మనం కూడా భక్తుల ముందుకెళ్తామంట, పైకెళ్తామంట. ఎందుకు అంటే బలి మహారాజు ఎందుకు అంత గొప్ప భక్తుడు అంటే బలి మహారాజు సర్వస్వం భగవంతుడికి అర్పించేశాడు. తన యొక్క సంపద, రాజ్యము, ఆయన సొంత శరీరాన్ని కూడా భగవంతుడికి సమర్పించేసుకున్నాడు. సర్వాత్మ నివేదనే బలి. ఎప్పుడైతే భగవంతుడు బలి మహారాజు ముందు ఒక బ్రాహ్మణుడిగా వచ్చి, వామన అవతారంలో ఒక బ్రాహ్మణుడిగా వచ్చి ఆయన్ని అడుక్కున్నారు, బలి మహారాజుని, 3 స్టెప్స్, 3 అడుగుల, అప్పుడు బలి మహారాజు ఆయనకు మొత్తం అంతా ఇచ్చేశారు. ఇంకా బలి మహారాజు దగ్గర ఏం లేదు, ఆయన మొత్తం పేదరికానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నంతా కూడా భగవంతుడికి ఇచ్చేశాడు, అంతా కోల్పోయాడు, ఏమీ లేదు బలి మహారాజు. అయినా కానీ ఆయన విజయవంతుడయ్యాడు. కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ భగవంతుడి కృప ద్వారా ఆయనకు లభించేశాయి. సో దీని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఎవరైనా సరే మనం భగవంతుడికి ఎప్పుడైనా సరే ఏదైనా అర్పిస్తే, దానం చేస్తే, మనం ఎప్పుడు కూడా కోల్పోయిన వాళ్ళం కాదు, మనం ఎప్పుడు లూజర్స్ కాదు. ఇక్కడ ప్రభుపాద గారు చెప్పేది ఏంటంటే, బలి మహారాజు అన్నీ ఇచ్చి మొత్తం కోల్పోయాడు, ఆయన దగ్గర ఏం లేకుండా అంతా ఇచ్చేసాడు, అయినా కానీ మళ్ళీ ఆయనకి భగవంతుడి కృప ద్వారా అన్నీ తిరిగి వచ్చేసాయి, ఇంకా ఎంతో ఎక్కువ వచ్చాయన్నమాట. సో అచ్చా, అతల వితల అయిపోయిన తర్వాత నెక్స్ట్ సుతల, ఇక్కడే బలి మహారాజు ఉండే సుతల ప్లానెటే, అదే చర్చించుకుంటాం మనం. సో ఇక్కడ వచ్చేసి, ఇక్కడ భగవంతుడికి ఏది ఇచ్చినా సరే, మనం కృష్ణుడికి ఏది ఇచ్చినా సరే మనకి అందులో లాస్ లేదు. మనం కృష్ణుడికి ఏదైనా సేవ చేసుకుంటే, అర్పిస్తే, దానం చేస్తే దానికి లాస్ లేదు, మనకి తిరిగి వచ్చేస్తుంది. అందుకనే ప్రభుపాల ద్వారా ఒక హెచ్చరిస్తున్నారు. ఒక హెచ్చరిక ఏంటంటే, అందుకనే ఇస్కాన్లో అందరు భక్తులు కూడా భగవంతుడి తరఫున మనము డొనేషన్స్, చందాలు కలెక్ట్ చేస్తున్నాం. సో ఇలా కలెక్ట్ చేసినవన్నీ కూడా మనము జాగ్రత్తగా అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవకు మాత్రమే వినియోగించాలి. ఒకవేళ భగవంతుడి సేవకు వినియోగించకుండా వేరే మన ఇంద్రియ తృప్తికి కానీ వేరే దానికి కానీ వినియోగిస్తే మాత్రం అది చాలా పెద్ద అపరాధం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి అనేసి హెచ్చరిస్తున్నారు మనందరికీ ప్రభుపాద వారు, మన ఇస్కాన్ భక్తులందరికీ. సో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్, ఓ రాజా, ఈ బలి మహారాజు ఆయన దగ్గర ఉన్న అన్నీ కూడా భగవంతుడికి అర్పించేశాడు. ఎప్పుడైతే భగవంతుడు వామనదేవు రూపంలో వచ్చాడు, చూడండి ఈ బలిమహారాజుని ఇక్కడ గొప్పగా వర్ణిస్తున్నారు. యాక్చువల్లీ బలిమహారాజు మొత్తం చరిత్ర మనకి ఐ థింక్ 8వ స్కందంలో ఇక్కడ వస్తుంది, అప్పుడు మనం విస్తృతంగా చర్చించుకుంటాం. కానీ ఆయన గొప్పతనాన్ని ఇక్కడ బాగా వర్ణించారు. సో ఇంకా ఆయన ప్రార్థనలు కూడా వర్ణించారు, మనం చూద్దామంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఇలా అనుకోకూడదు, ఓహో ఆ బలిమహారాజు ఇప్పుడు ఆయన బిలస్వర్గానికి రాజు, ఆయనే అధిపతి బలిమహారాజు ఈ యొక్క సుతల ప్లానెట్కి, ఈ సుతల గ్రహానికి ఆయనే ఆయనే శాసించేది సుతల గ్రహాన్ని, బిలస్వర్గం ఒకటి. సో ఆహా అంటే మనం భగవంతుడికి ఇలా దానం చేస్తే మనకు కూడా రిటర్న్లు బాగా వస్తాయన్నమాట, మంచి ఇన్వెస్ట్మెంట్, అలా ఆలోచించకూడదు మనం. లేకపోతే మనం ఇలా దానం చేసినందుకు మనకు తప్పకుండా భగవంతుడు ఇవ్వాల్సిందే, ఎందుకంటే నేను దానం చేశాను కదా, భగవంతుడికి ఇది ఇచ్చాను కదా, అర్పించాను కదా, కాబట్టి నాకు భగవంతుడికి ఇవ్వాల్సిందే. అలా ఊహించుకొని మనము భగవంతుడికి అర్పించకూడదు. ఆ ఉద్దేశంతో ఏదో పొందాలి, రిటర్న్లో మనకు చాలా రిటర్న్లో బాగా లాభాలు రావాలనే ఉద్దేశంతో భగవంతుడికి అర్పించకూడదు, దానం చేయకూడదు. అలా దానం చేయడం వల్లనే నాకు అన్నీ వస్తాయని అనుకోకూడదు. సో ఈ భావన అనేది తప్పనమాట. భగవంతుడు పరమాత్ముడు ఆయన అందరి హృదయంలో ఉన్నాడు, అందరికీ ఆయనే సుఖాన్ని దుఃఖాన్ని అందిస్తున్నాడు. సో ఇక్కడ బలిమహారాజు అలా ఏదో పొందాలి భగవంతుడి నుంచి అనే ఉద్దేశంతో ఆయనకు అర్పించలేదు. ఆయన భగవంతుడి యొక్క దివ్య గుణాల పట్ల ఎంతగా ఆకర్షితుడైపోయాడంటే బలిమహారాజు అన్నీ కూడా ఆయన పాదపద్మాలకు అర్పించేశాడు, తనను తానే అర్పించుకున్నాడు. సో అందుకే ఆయనకు భౌతికంగా ఏదో పొందాలి అనే ఉద్దేశంతో భగవంతుడికి అవన్నీ అర్పించలేదు. ఆయన నేను శుద్ధ భక్తుడిని అవ్వాలి అనే ఉద్దేశంతో భగవంతుడికి అన్నీ అర్పించాడు. సో ఈ ఉద్దేశంతో మనం భగవంతుడికి అర్పించాలి, నేను శుద్ధభక్తుడిని అవ్వాలి, నేను భక్తుడి భక్తి మార్గంలో నేను ముందుకెళ్ళాలి, భగవంతుడి భక్తి ప్రేమ కృష్ణ ప్రేమ నాకు కావాలి అనే ఉద్దేశంతో మనం భగవంతుడికి అన్నీ అర్పించాలి. అంతేగాని భగవంతుడికి 100 రూపాయలు ఇస్తే నేను నాకు భగవంతుడు 1000 రూపాయలు ఇస్తాడు అనే ఉద్దేశంతో భగవంతుడికి దానం చేయకూడదు. సో అందుకనే ఒక భక్తుడికి ఏంటంటే ఈ యొక్క ముక్తి మార్గం ఎప్పుడో ఓపెన్ అయ్యి ఉంది. సో అందుకని నేను ఎప్పుడు ఆలోచించకూడదు ఇలా బలిమహారాజు దానం చేశాడు అందుకని ఆయనకి సుతల ప్లానెట్కి భగవంతుడు ఆయనకి ఇచ్చేస్తాడు ఒక మొత్తం బిలస్వర్గమే ఇచ్చేస్తాడు అనుకోకూడదు. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి కృష్ణ ప్రేమలో శుద్ధ భక్తుడు అయిపోతాడు, కృష్ణ ప్రేమ పొందుతాడు, అతనికి భగవంతుడి కృప ద్వారా అష్టైశ్వర్యాలు అన్ని రకాల ఐశ్వర్యాలు సంపద లభించవచ్చు, మంచి ఖ్యాతి పొజిషను స్టేటస్సు మంచి స్థానము సొసైటీలో అన్నీ లభించవచ్చు, పేరు ప్రతిష్టకు అన్నీ కూడా లభించవచ్చు, భౌతికంగా కూడా ఆయన ఎంతో ఉన్నతమైన స్థానం ఆయనకి లభించవచ్చు భగవంతుడి కృప ద్వారా. శుద్ధ భక్తుడికి కూడా లభించవచ్చు, శుద్ధ భక్తులు అందరూ కూడా కంపల్సరీ భికారీలు అయి ఉండాలనే రూల్ ఏం లేదు, ప్రతి ఒక్క శుద్ధ భక్తుడిగా పేదరికంలో జీవించాలి అనే రూల్ లేదు. సో భగవంతుడు కావాలనుకుంటే తన శుద్ధ భక్తుల్ని కూడా అష్టైశ్వర్యాలతో అన్ని రకాల సౌకర్యాలతో అన్ని ఎంతో పెద్ద పెద్ద బాధ్యతలు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు, ఎంతో పెద్ద పెద్ద పొజిషన్ కానీ ఉన్నతమైన స్థానాలు అని వాళ్ళకి ఇవ్వచ్చు, తద్వారా వారి ఆ స్థానం ద్వారా ఆ పొజిషన్ నుంచే భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యాన్ని వాళ్ళకి కలిగించవచ్చు. అది భగవంతుడి ఇష్టం, భగవంతుడి కృప వాళ్ళపైన. మనం ఎప్పుడు ఇలా ఆలోచించకూడదు. ఒకవేళ మనము ఏదైనా భక్తి చేసుకున్న తర్వాత మనకి ఏదైనా భౌతిక లాభం వచ్చిందనుకోండి, నేను భక్తి చేసుకున్నాను, భగవంతుడు నాకు కరుణించాడు అందుకే నాకు ఇంత డబ్బు వచ్చేసింది అని అనుకోకూడదు. అది భక్తి యొక్క ఫలితం కాదు, యాక్చువల్లీ అంతా భగవంతుడే ఇస్తున్నాడు మనకి. కానీ అసలైన లాభం మనం భక్తి చేసుకోవడం ద్వారా అసలైన లాభము ఏదో డబ్బు రావడము, జాబ్ రావడము, బిజినెస్ బాగా నడవడము, లేకపోతే కూతురు లేకపోతే కొడుకు పెళ్ళి అవ్వడము, ఇది కాదన్నమాట. మనము భక్తి చేసుకుంటున్నాము, అసలైన లాభం ఫలితం మనం భక్తి బాగా చేసుకుంటామంటే అదేంటంటే మనలో ఉన్న కృష్ణ ప్రేమ జాగృతం అవ్వడం. ఎప్పుడైతే మనలో ఉన్న కృష్ణ ప్రేమ జాగృతం అవుతుందో అప్పుడు మనం భక్తి చేసుకున్న దానికి ఫలితం దక్కినట్టు, అసలైన ఫలితం. ఇంకా దాంతోపాటు ఎన్నో రావచ్చు, మీకు ముక్తి లభిస్తుంది, భోగించడానికి అన్ని రకాల సువిధలు సౌకర్యాలు లభిస్తాయి, కానీ అసలైన లాభం అది కాదు. అసలైన ఫలితం, అసలైన లాభం ఏంటంటే కృష్ణ ప్రేమ. సో మనం ఇదే కోరుకోవాలి, నేను కృష్ణ ప్రేమ జాగృతం అవ్వాలి, నా హృదయంలో ఇంకా కృష్ణుడి పట్ల నాకు ప్రేమ లేదు. సో కృష్ణ పట్ల కృష్ణుడి పట్ల ప్రేమ జాగృతం అవ్వాలని కోరుకోవాలి, శుద్ధ భక్తులం అవ్వాలని కోరుకోవాలి. అందుకనే మనం అన్ని భగవంతుడికి భక్తి చేసుకోవాలి, అన్నీ అర్పించుకోవాలి. సో 20 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇక్కడ శుభదేవ గోస్వామి చెప్తున్నాడు, ఎవరైనా భగవంతుని నామాన్ని జపిస్తే అంటే ఆకలితో కానీ, వాళ్ళు సరిగ్గా పతనమయ్యే స్థితిలో కానీ, ఎలాంటి పరిస్థితుల్లో సరిగ్గా వాళ్ళు సంపూర్ణంగా కావాలను కావాలని కాదు, తెలుసో తెలియక ఎలాగో అలాగా భగవంతుడి నామాన్ని వాళ్ళు జపిస్తే సరిపోతుంది, ఎలాగో అలాగా వాళ్ళ పూర్వపు కర్మలన్నీ కూడా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఈ పాపాలు తొలగిపోవడానికి కర్మీలు ఎంత కష్టపడతారో, ఎన్ని రకాల యజ్ఞాలు కార్యాలు యోగాలు చేస్తారో, అది భక్తులు భగవంతుడి నామాన్ని జపించి మాత్రం అన్ని పాపాల నుంచి ముక్తులైపోతారు. సో భగవంతుడి నామానికి ఇంత పవర్ ఉందన్నమాట. విలోమంగళ ఠాకూర్ అందుకే అంటారు, ముక్తి స్వయం ముకిలితాంజలి సేవతేస్మా. ఎవరైతే భక్తుడు, ఎవరైతే వ్యక్తి శుద్ధ భక్తుడు అయిపోతాడో ఆ వ్యక్తుడికి ముక్తి అనేది ఎంతో రెడీగా దొరికిపోతుంది. ఆ ముక్తి వారికి సేవ చేయడానికి రెడీగా ఉంటుంది. అందుకనే చైతన్య చరితామృతంలో ఈ విషయాలు ఇచ్చారు. ఇప్పుడు నేను కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి చదువుకుంటూ నేను అదే తాత్పర్యంలో ప్రభువాలు గారు వర్ణించారు. చాలా ఇంపార్టెంట్ ఇది. హరినామం యొక్క గొప్పతనం ఉంది ఇక్కడ, ఇది చూసుకుందామంట. హరినామం యొక్క గొప్పతనము ఇక్కడ పర్పట్స్ చాలా మంచి మంచి పర్పట్స్ ఉన్నాయి. సో చూద్దామంట. కేహ బోలే నామ హోయితే హోయ పాపక్షయ, కేహ బోలే నామ హోయితే జీవే మోక్ష హోయ. సో ఇక్కడ ఏమన్నారంటే, కొంతమంది అంటారు కేహ బోలే, కొంతమంది అంటారు నామ హోయితే హోయ పాపక్షయ, హరినామం జపిస్తే పాపాలన్నీ క్షీణించిపోతాయి అని. ఇంకొంతమంది అంటున్నారు కేహ బోలే నామ హోయితే జీవేరే మోక్ష హోయ, జీవుడికి మోక్షం లభిస్తుంది హరినామాన్ని జపిస్తే అని. కానీ హరిదాస్ ఏమంటున్నాడు, హరిదాస్ ఠాకూర్, హరిదాస కహేన నామేరా ఏదు ఈ ఫలనాయ్, నామేరా ఫలే కృష్ణ పదే ప్రేమ ఉపజయ. ఇవి రెండు కాదు, అసలైన పాపాలు తొలగిపోవడం మోక్షం లభించడం అసలైన ఫలితం కాదు, అసలైన లాభం కాదు హరినామం జపించి. హరినామం జపించి అసలైన లాభం ఏంటంటే కృష్ణ ప్రేమ జాగృతం అవ్వడం. ఆనుసంగిక ఫల నామే ఆనుసంగిక ఫల నామేరా ముక్తి పాపనాశ, తహర దృష్టాంతయైచే సూర్యేర ప్రకాశ. ఎలాగైతే ఇక్కడ ఇవి ముక్తి లభించడం, పాపాలు నశించబడడం అనేది బై ప్రోడక్ట్స్, అసలైన ప్రోడక్ట్స్ కాదు. సో అది చెప్తున్నారన్నమాట. యాక్చువల్లీ అసలైన లాభం ఏంటంటే కృష్ణ ప్రేమ, కృష్ణుడి భగవంతుడికి భక్తి చేసుకోవడం, అదే అసలైన లాభం. సో అందుకని ఇక్కడ సూర్యుడి యొక్క ప్రకాశం, సూర్యుడి యొక్క కిరణాలతో పోలుస్తున్నారు హరినామం యొక్క ప్రభావం. ఏమవుతుంది, సూర్యుడి కిరణాల ద్వారా అంధకారం తొలగిపోతుందా? ఏ శ్లోకేర అర్థకార పండితేర గుణ సభకో హేతు మికహో అర్థ వివరణ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అనేది అక్కడ ఉన్న పండితులందరినీ సమక్షంలో పెడితే వాళ్ళందరూ అడిగారు, మీరే చెప్పండి దయచేసి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అని. హరిదాసకహేన, అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమంటున్నారు, హరిదాసకహేన యాయిచ్చే సూర్యేర ఉదయ, ఉదయన హోయితే ఆరంభే తామెర హక్షయ. సూర్యుడు సంపూర్ణంగా ఉదయించకున్న ముందే, సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంకా సంపూర్ణంగా ఉదయించలేదు, సన్ రైజ్ జరుగుతుంది, సూర్యుడు సంపూర్ణంగా ఉదయించకున్న ముందే అంధకారం అంతా తొలగిపోతుంది. చౌర ప్రేత రాక్షసాదిర భయ హోయ నాశ, ఉదయ హోయలే ధర్మ కర్మ ఆది ప్రకాశ. సో ఇలా సూర్యుడు ఉదయించకన్నా ముందే, సూర్యోదయం అయ్యే సమయంలోనే రాత్రి అనే భయం అనేది తొలగిపోతుంది. సో ఈ రాత్రి ద్వారా దొంగలు, విశాచులు, రాక్షసులు వీళ్ళందరి భయం కూడా తొలగిపోతుంది. అలాగే ఎప్పుడైతే అసలైన సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు అందరూ లేచి వాళ్ళ కార్యాలు మొదలుపెట్టేస్తారు. ఐచే నామోది ఆరంభే పాప ఆది రక్షయ, ఉదయ కైలే కృష్ణ పదే హోయ ప్రేమోదయ. అంటే అలా సూర్యుడు ఉదయించే సమయంలోనే, ఇంకా ఉదయించకన్న ముందే, అలాగే మనము హరినామాన్ని జపించడం మొదలుపెట్టామంటే చాలు, అది ఇంకా శుద్ధనామం కాదు మనం జపించేది. అయినా కానీ మనం హరినామం జపించడం మొదలు పెడితే పాపాలన్నీ కూడా తొలగిపోవడం మొదలవుతాయి. ఇంకా ఎవరైతే ఇప్పుడు శుద్ధనామాన్ని జపిస్తారో కృష్ణ ప్రేమ లభిస్తుంది. ముక్తి తుచ్చ ఫల హోయ్ నామ భాష హోయితే, ये मुक्ति भक्त नालय से कृष्ण चाहे दीते। భక్తుడు ఎప్పుడు కూడా ఈ ముక్తిని స్వీకరించరు. కృష్ణుడు ఒకవేళ ఆయనకి ఇచ్చినా సరే ముక్తి తీసుకో అని, భక్తుడికి ఇంట్రెస్ట్ లేదు ముక్తి మీద. పాపాలు తొలగించమని కూడా అడగడు ఆయన, ఆయనకు అవసరం లేదు, ఇంట్రెస్ట్ లేదు దాని మీద. ఇవన్నీ మనకు నామాభాష ద్వారా వచ్చేస్తాయి. సో ఎలాగైతే కొంచెం సూర్యుడి కిరణాల ద్వారా అంధకారం తొలగిపోతుందో, గ్లింప్స్ ఆఫ్ లైట్ ఆఫ్ హోలీ నేమ్, సంపూర్ణంగా మీరు ఇంకా శుద్ధనామం జపించలేదు, నామాభాష స్థాయిలో ఉన్నా సంపూర్ణంగా మీ పాపాలన్నీ తొలగిపోతాయి, మీకు మోక్షం కూడా లభించేస్తుంది. సో ఈ స్టేజెస్ ఏంటంటే నేను హరినామ చింతామణిలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాను. ఒక్కొక్క స్టేజు హరిదాస్ ఠాకూర్ చెప్తారు అక్కడ కూడా. సో కానీ ప్రభుపాల్ వారు ఇక్కడ మొత్తం హరినామ చింతామణిని మీరు జిస్ట్లో ఇక్కడ ఇచ్చేశారు. సో మూడు స్టేజెస్ ఉంటాయి, నామాపరాధ స్టేజు, దానిపైన నామాభాష, ఇంకా అన్నిటికన్నా టాప్ స్టేజు శుద్ధనామం. సో నామాభాష స్టేజ్ అనేది నామాపరాధం శుద్ధనామం మధ్యలో ఉంటుంది, అవునా? సో నామాపరాధం అంటే మనం ఇంకా అపరాధాలు చేసుకుంటూ జపం చేస్తున్నాం. నామాభాష అంటే మనం అక్కడ అపరాధాలు చేయకుండా నామం జపం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో అలా ఇంకా శుద్ధనామం అంటే అక్కడ అపరాధాలు లేవు, ఇంకా భగవంతుడి పట్ల మనకి అక్కడ ప్రేమ కూడా కలుగుతుంది. సో ఈ విధంగా మనం ముందు నామాపరాధం నుంచి స్టార్ట్ చేస్తాం. మెల్లిగా మనం ప్రయత్నించి నామాభాష స్ట్రైక్ వస్తే అది కంటిన్యూ చేస్తే ఒక శుద్ధనామం స్ట్రైక్ రాగలము. సో అలా శుద్ధనామంకి వచ్చినప్పుడు కృష్ణ ప్రేమ జాగృతం అవుతుంది, అప్పుడు మనం జీవితం యొక్క పరమ సిద్ధి పొందినట్టే. సో మన జీవితం యొక్క పరమ లక్ష్యమే కృష్ణ ప్రేమ పొందడం, అది లభిస్తుంది. సో నెక్స్ట్ 21వ శ్లోకం. ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తున్నాడు. ఆయన ఎవరైతే భక్తులైపోతారు, శుద్ధ భక్తులు అవుతారో ఆయన అమ్ముడుపోతాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు నారద మునికి అమ్ముడిపోయాడు భగవంతుడు. అంటే విషయం ఏంటంటే భగవంతుడు భక్తులకి వారి యొక్క శుద్ధ ప్రేమకి ఎంత ప్రాధాన్యత ఇస్తానంటే ఆయన వాళ్ళకి వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోతారు భగవంతుడు. సో వాళ్ళకి శుద్ధ ప్రేమను అందిస్తాడు, తద్వారా వాళ్ళు కూడా ఆయన శుద్ధంగా ప్రేమించగలుగుతారు. సో ఇంకా చతుష్కుమారులు కూడా వాళ్ళు కూడా భగవంతుడి సాక్షాత్కారం పొంది ఎంతో దివ్య ఆనందాన్ని వాళ్ళు అనుభూతి చెందారంట, పరమాత్మ సాక్షాత్కారం పొంది. సో ఇక్కడ బలిమహారాజు, అందుకనే చెప్పేది ఏంటంటే ఇక్కడ విషయము, బలిమహారాజు యొక్క శుద్ధ భక్తికి భగవంతుడు ఎంతగా ప్రసన్నుడైపోయాడంటే బలిమహారాజు యొక్క సుతల గ్రహంలో ఉన్న రాజ్యానికి ద్వారపాలకుడు అయిపోయాడు భగవంతుడు. వామన దేవుడు బలిమహారాజు రాజ్యంలో ద్వారపాలకుడుగా ఆయన వచ్చి అక్కడ నిజంగా స్వయంగా నించున్నాడు ద్వారం దగ్గర, ద్వారపాలకుడుగా వామనదేవుడు. భగవంతుడు భక్తుడి యొక్క సేవకుడిగా అయిపోయాడు. అది బలిమహారాజు యొక్క గొప్పతనం, ఆయన శుద్ధ భక్తి యొక్క గొప్పతనం. సో భగవంతుడు శుద్ధ భక్తుల సేవకుడు అయిపోతాడు. సో భగవంతుడు ఆయన బలిమహారాజుకి ఎంతో కృపను చూపించాడు, కానీ అసలైన కృప ఆయనకు అందించిన బిలస్వర్గము, ఆస్తి సంపద పొజిషను రాజు ఇదంతా కాదు. ఎందుకంటే అధిక ధనము, అధిక సువిధలు సౌకర్యాలు భోగించడానికి ఇవన్నీ మనం భగవంతుడిని మర్చిపోయే విధంగా చేస్తాయి, భగవంతుడి సేవని మర్చిపోయే విధంగా చేస్తాయి మనల్ని. ఇంకా మనం భగవంతుడి గురించి ధ్యానమే చేసుకోలేము, ఎప్పుడు ఇంద్రియాలను భోగించే దాంట్లోనే మనం నిమగ్నం అయిపోతాము. సో అందుకనే భగవంతుడి అసలైన కృప ఈ భౌతిక ధనమో భౌతిక ఆనందమో కాదు, భౌతిక సుఖమో కాదు, సంపద కాదు. సో రెండు రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన కర్మ ప్రకారం మనకు లభించేది భౌతిక సుఖం, ఇంకొకటి వచ్చేసి భౌతిక ఐశ్వర్యం, ఇంకొకటి వేసి ఆధ్యాత్మికం. సో ఎవరైతే భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతుడైపోతాడో ఇక్కడ బలిమహారాజు లాగా, ఇంకా ఏమాత్రం భౌతిక సుఖం ఆనందం ఆశించట్లేదు. సో అలాంటి వ్యక్తికి మరి మళ్ళీ అలాంటి వ్యక్తికి కూడా ఎంతో భౌతిక సంపద లభిస్తుంది కదా, మరి ఆ భౌతిక సంపద కూడా కర్మ వల్లనే లభించిందా అంటే కాదు. ఇది అతని యొక్క ఆధ్యాత్మిక భక్తి ద్వారా లభించింది. ఇదేదో పూర్వజన్మపు కర్మ ఫలితం కాదు, ఇది తను చేసుకున్న భక్తి ద్వారా లభించింది. అదేంటి? అవును, భక్తి ద్వారా మనకు అన్నీ లభిస్తున్నాయి, కానీ అది అసలైనది కాదు, బై ప్రోడక్ట్ అని ముందే చర్చించుకున్నాం కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భగవంతుడి కోరిక బలిమహారాజు సుతల గ్రహానికి బిలస్వర్గానికి రాజుగా ఉండి పరిపాలించాలి, ఆ విధంగా రాజుగా ఉండి నన్ను సేవ చేసుకోవాలి, అది భగవంతుడి కోరిక, అందుకే ఆయనకు అంత సంపద ఐశ్వర్యం ఇచ్చాడు. సో ఇలా ఎవరైతే శుద్ధభక్తులు అయిపోతారో భగవంతుడు వాళ్ళకి అలాంటి సంపద ఐశ్వర్యాలు ఇవ్వచ్చు. భగవంతుడు సుధామకు ఇచ్చాడు, కృష్ణుడు సుధామకుడు ఎంతో సంపద ఐశ్వర్యించాడు, కానీ సుధామ ఏం చేశాడు, అంతా కూడా భగవంతుడి సేవలో వినియోగించాడు. సో భగవంతుడికి తెలుసు, ఎవరికి ఐశ్వర్యం సంపద ఇస్తే వారు సరిగ్గా దాని ఐశ్వర్య సంపద ఉండి కూడా నన్ను మర్చిపోకుండా నాకు సేవ చేసుకుంటారు, భక్తి చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఇస్తారు భగవంతుడు. కానీ ఎవరైతే నియోఫైట్ అంటే కనిష్ట స్థాయిలో ఉన్నారో భక్తులు, వాళ్ళ పట్ల కూడా భగవంతుడు ఒక్కొక్కసారి కృప చూపించి వాళ్ళని సంపూర్ణంగా అన్నీ వాళ్ళ నుంచి తీసేసుకుంటారు, హరించేస్తారు వాళ్ళని, సంపూర్ణంగా భౌతికంగా పేదరికంలో పడేస్తారు. ఇది కూడా భగవంతుడి యొక్క కృప కనిష్ట భక్తుల పట్ల. తద్వారా, ఎందుకంటే ఆ కనిష్ట భక్తులకు కనుక చాలా సంపద లభించిందనుకోండి, వాళ్ళు ఇంకా సంపదలో మునిగిపోయి భగవంతుడిని భక్తి చేసుకుని వదిలేస్తారు. అందుకనే భగవంతుడు అలాంటి కనిష్ఠుల నుంచి అన్నీ హరించేస్తారు. తప్పుడు వాళ్ళకి ఇంకా ఏ ఆసరా లేదనమాట, భగవంతుడిని ఆశ్రయించాల్సిందే, భగవంతుడికి శరణాగతులు అవ్వాల్సిందే. ఆ విధంగా భగవంతుడు ఏమి చేస్తే భక్తుడు ఆ వ్యక్తి నా దగ్గరికి రాగలుగుతాడు, నాకు శరణాగతుడు అవ్వగలుగుతాడు, అందులో ఆయనలో భక్తి పెంపొందుతుంది, అలాంటి కార్యాలు భగవంతుడు చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు మన శ్రేయో అభిలాష కదా, అందుకని మనం అర్థం చేసుకోవాలి, మనం భగవంతుడికి భక్తి చేసుకున్నప్పుడు ఏం జరిగినా అది భగవంతుడు ఏం చేసినా అది మన మంచిగా అని. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక ఉన్నతమైన భక్తుడికి ఒకవేళ ఇలాంటి ఐశ్వర్యం కానీ సంపద కానీ భౌతిక సుఖం కానీ లభిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదేదో భౌతికం కాదు, అది కూడా ఆయనకు లభించిన ఆధ్యాత్మికమే, ఆధ్యాత్మిక అవకాశం. భగవంతుడు ఆయన కోరుకుంటున్నాడు, ఈ భక్తుడు నన్ను ఇలా అష్ట ఐశ్వర్యాలతో ఎంతో సంపదతో లేకపోతే ఇలాంటి పొజిషన్లో ఉండి నన్ను సేవ చేసుకోవాలి అని భగవంతుడు కోరిక. అందుకే భగవంతుడు ఆ విధంగా ఆయన ఆ స్థితిలో ఉంచాడన్నమాట. సో కానీ ఇప్పుడు దేవతలకు కూడా భగవంతుడు ఎంతో ఐశ్వర్యం ఇస్తాడు, తద్వారా వాళ్ళు అప్పుడప్పుడు మర్చిపోతారు కూడా భగవంతుడినే. కానీ ఇప్పుడు బలిమహారాజుని ఇక్కడ ఎంతో ఐశ్వర్యం ఇచ్చినా కానీ భగవంతుడిని ఎప్పుడు బలిమహారాజు మర్చిపోలేదు. మాయ బలిమహారాజుని స్పర్శించలేకపోయింది. సో తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవి చాలా మంచి మంచి విషయాలు ఇక్కడ చెప్పారు. సో ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు ఇంకా చూశారు, కుడ్ సీ నో అదర్ మీన్స్ ఆఫ్ టేకింగ్ ఎవ్రీథింగ్ అవే ఫ్రమ్ బలిమహారాజ్, ఇంకా వేరే ఉపాయం లేదు బలిమహారాజ్ నుంచి ముల్లోకాల్ని తీసేసుకోవాలంటే. అందుకని భగవంతుడు ఇలా వామన రూపంలో వచ్చేసి భిక్షాటన చేసుకొని భిక్షం అడిగేసి 3 అడుగుల ద్వారా ఆయన ముల్లోకాల్ని బలిమహారాజు నుంచి తీసేసుకున్నాడు. ఇంకా తర్వాత ఏం మిగిలింది, ఆయన శరీరం మాత్రమే మిగిలింది. ఆయన భగవంతుడు సంతృష్టి చెందలేదు. ఆయన బలిమహారాజ్ని అరెస్ట్ చేసి బందీ చేసి వరుణ పాశంతో ఆయన బందీ చేసి ఆయన్ని ఒక పర్వతంలోని గుహలోకి తోసేశారు. అలా మొత్తం సంపద తీసేసుకొని బందీ చేసి గుహలో పడేసినా కానీ అలాంటి పరిస్థితిలో కూడా చూడండి, భగవంతుడికి అన్నీ అర్పించుకున్నాడు, అయినా భగవంతుడు సంతృష్టి చెందకుండా ఆయన బందీ చేసి గుహలో పాడేసి ఎంతో అపమానం కూడా చేస్తారు భగవంతుడు. అందరి ముందు అపమానం చేస్తారు బలిమహారాజుని అంతా అర్పించుకున్న తర్వాత. అయినా కానీ అలాంటి సమయంలో కూడా బలిమహారాజు ఎలాంటి ప్రార్థన చేశాడో ఇది అన్నిటికన్నా అద్భుతమైన ప్రార్థన. సో ఇది 24వ శ్లోకం, మీరు చూడొచ్చు ఇది. సో మేబీ ఈరోజు కొంచెం క్లాస్ ఎక్స్టెండ్ అవ్వచ్చేమో. సో ఈరోజు చూడొచ్చు మీరు ఇక్కడ ఏం రాశారంటే, బలిమహారాజు ప్రార్థన, ఇంద్రుడి యొక్క పరిస్థితి ఎంత దయనీయమైనది, ఇంద్రుడు స్వర్గానికి రాజు, ఎంతో విద్యావంతుడు, అన్నీ తెలిసినవాడు, శక్తివంతుడు, అతనికి బృహస్పతి గురువుగా లభించాడు ఆయనకి ఆదేశించడానికి ఉపదేశించడానికి. అయినా కానీ ఆధ్యాత్మిక ప్రగతి గురించి సంపూర్ణంగా అజ్ఞానుడు, బృహస్పతి అంత తెలివితేటలుండి కూడా అతను సరిగ్గా ఇంద్రుడికి మార్గదర్శనం చేయలేకపోయాడు. వామన దేవుడు ఇంద్రుడి యొక్క వాకిలి దగ్గర నించుంటే అప్పుడు ఇంద్రుడు ఆయన దగ్గర ఆయనకు వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకోవడం వదిలేసి భగవంతుడిని అడిగాడు, నా కోసం అడుక్కో, వెళ్ళి ఆ బలిమహారాజుని అడుక్కొని నా ముల్లోకాలు తీసుకొని రా, అప్పుడు నేను బాగా ఇంద్రియాలని భోగించుకుంటాను అని భగవంతుడిని, తన ఇంద్రియాలను భోగించుకోవడానికి ఆ భగవంతుడికి సేవలో పెట్టేశాడు. భగవంతుడి ఆయన ఇంద్రియాలను భోగించుకోవడానికి భగవంతుడి సేవలో పెట్టేశాడు, నా దగ్గర అడుక్కోవడానికి పంపించాడు భగవంతుడిని. సో ఈ ముల్లోకాల యొక్క ఆధిపత్యం అసలు ఇదొక తుచ్చమైంది. ఎంత భౌతిక ఐశ్వర్యం కానీ ఎంత రాజ్యం కానీ ముల్లోకాల ఆధిపత్యం మీకు లభించినా ఎంతకాలం ఉంటుంది దగ్గర? ఒక మనువు కాలం మాత్రమే కదా. ఈ మనువు కాలం ఎంత అసలైన మొత్తం సృష్టి యొక్క సమయంతో పోలిస్తే ఇదొక క్షణం కూడా కాదు. సో ఇక్కడ బలిమహారాజ్ చెప్తున్నాడు, సో ఇంద్రుడు ఎంత మూర్ఖుడు, ఎంత దయనీయమైన పరిస్థితి. భగవంతుడు ఆయన ఇంద్రుడి యొక్క ఉపేంద్ర అంటారు వామన దేవుణ్ణి, ఆయన ఉపేంద్రుడిగా ఇంద్రుడు యొక్క చిన్న తమ్ముళ్లాగా ఆయన అవతారం ఎత్తే అతన్ని భగవంతుని ఆరాధించుకొని సేవ చేసుకునేది పోయి భగవంతుడిని పంపించాడు, నువ్వు అడుక్కొని రా, నేను భోగించడానికి నాకు ముల్లోకాలు కావాలని పంపించాడు. ఇంతకన్నా అజ్ఞానత కాకపోతే ఇంకేంటి ఇంద్రుడిది? ఎంతో దయమైన పరిస్థితి, దయనీయమైన పరిస్థితి ఇంద్రుడిది అని చెప్తున్నాడు. సో బలిమహారాజు చెప్తున్నారు, నా యొక్క తాత ప్రహ్లాద్ మహారాజు ఆయన ఒక్కడే అసలు అతని ఆత్మ యొక్క అసలైన ఆత్మకు అసలైన సంతృప్తి లాభాన్ని కలిగించేది ఏందనే విషయం తెలిసిన వాడు ఒక్కడే మా తాతయ్య ప్రహ్లాదుడు. ప్రహ్లాద్ మహారాజు చనిపోయిన తర్వాత ప్రహ్లాద్ మహారాజు యొక్క తండ్రి హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత అంటే నరసింహదేవుడు ప్రహ్లాదుని అడిగాడు, నీకు ప్రహ్లాద్ మహారాజ్కి నరసింహదేవుడు ఆయన రాజ్యాన్ని ఇచ్చాడు, ఇంకా అతనికి ముక్తిని కూడా ప్రసాదించారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్కి వీటిపైన ఏమాత్రం ఆసక్తి లేదు, ఈ ముక్తి రాజ్యం దీని పట్ల ఆయన ఏమి ఆసక్తి చూపించలేదు, నాకేమిది అవసరం లేదని చెప్పాడు. ఎందుకు ఆయన అన్నాడంటే ఇవన్నీ కూడా నా భక్తికి ఆటంకం కాబట్టి ఇలాంటి మీ యొక్క కృప నాకు ఇలాంటివి నాకు అవసరం లేదు, ఇది మీ అసలైన కృప కాదు నా పైన. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ కోరుకున్నాడు, ఇవన్నీ కర్మ జ్ఞాన యొక్క ఫలాలు నాకు అవసరం లేదు, నాకు కావాల్సిందల్లా మీకు సేవ చేసుకోవడం, భక్తి ప్రీతిపూర్వకంగా మీకు సేవ చేసుకునే ఒకే ఒక కోరిక నాది, అది తీర్చండి అని చెప్పారు. సో చేతన మహాప్రభువు కూడా మనకు అదే నేర్పించారు, మనం ఏమవ్వాలంటే గోపీ భర్త పథకమలయోర్ దాస దాసాను దాస్, డైరెక్ట్ సర్వెంట్ కూడా కాదు, దాసుడు యొక్క దాసుడు అవ్వాలని. సో అందుకనే ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు, బలి మహారాజు నుంచి ప్రహ్లాద్ మహారాజు నుంచి మనకు అసలైంది కావాల్సింది ముక్తియో పాపాలు తొలగిపోవడమో కాదు, భగవంతుడికి సేవ చేసుకోవడం. నెక్స్ట్ 26వ శ్లోకం, బలిమహారాజు అన్నారు, మాలాంటి వారు ఇంకా భౌతిక సుఖం పట్ల ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు, మూడు గుణాల ద్వారా కలుషితమైన వాళ్ళు, భగవంతుడి కృప లేని వాళ్ళు. ఈ ప్రహ్లాద్ మహారాజు అంటే గొప్ప భక్తుడు ప్రయాణించిన ఆ పథంలో మేము ప్రయాణించలేము. అదేంటి బలిమహారాజు ఎలా అంటున్నాడేంటి ప్రయాణించలేనంటే, అది ఆయన యొక్క నమ్రత. గొప్ప గొప్ప భక్తులు ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోరు, నేను చాలా గొప్ప భక్తుడిని, నేను మీకు తెలుసా నేను ఇంత చేశాను సేవ, మీకు తెలుసా నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత దానం చేశాను మందిరానికి అని ఇలా చెప్పుకోరు అనమాట. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్ప భక్తుడిని, నేను ఎంత పెద్ద భక్తుడిని అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోరు. వాళ్ళు ఎంత చేసినా కానీ మొత్తం బలిమహారాజు అంతా అర్పించుకున్నాడు. అయినా ఆయన ఏమంటున్నాడు, నేను తుచ్చమైన వాడిని, భౌతిక సుఖంలో మునిగిపోయిన వాడిని, భౌతిక ఆసక్తులతో మునిగిపోయిన వాడిని, సో ఈ భక్తి మార్గాన్ని అనుసరించడానికి నాకు యోగ్యత లేదు, నేను చేయలేకపోతున్నాను, ప్రహ్లాద్ మహారాజు అంత గొప్ప భక్తుడిని కాదు నేను అని చెప్తున్నాడు. సో ఇది శుద్ధి భక్తుల యొక్క నమ్రత అనమాట. వాళ్ళు సహజంగా వాళ్ళు యాక్టింగ్ ఏం చేయట్లేదు, ఆర్టిఫిషియల్గా చెప్పలేదు, కృత్రిమంగా చెప్పట్లేదు. ఒక అసలైన వైష్ణవుడు ఎప్పుడు కూడా ఆయన ఎంత గొప్పవాడైనా సరే అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం అనమాట, అందరికీ తెలవాలని కోరుకోడు. ఆయన ఎప్పుడైనా లోపల నిజంగా ఇలా ఆలోచిస్తాడు, నేను అసలు తుచ్చమైన వాడిని అని. సో మనం అనుకోకూడదు హరి బలి మహారాజు ఏంటి తుచ్చమైన వాడు అంటున్నాడు, నిజంగా తుచ్చమైన వాడేమో అని కాదు, అది ఆయన గొప్పతనం. సో శుకదేవ గోస్వామి అంటున్నారు, ఓ రాజా ఈ బలి మహారాజు యొక్క క్యారెక్టర్ ఎంత గొప్పదంటే నేను ఎంత గుణగానం చేసినా కానీ అది తక్కువే. సో ముల్లోకాలకి అధిపతి అయిన భగవంతుడు ఆయన తన భక్తుడి పట్ల ఎంతో దయామయుడు, అందుకనే ఆయన బలి మహారాజు యొక్క వాకిల్ దగ్గర డోర్ కీపర్ అయి అక్కడ ఉంటున్నారు. సో అలా ద్వారపాలకుడుగా ఉన్నప్పుడు భగవంతుడు ఒకసారి రావణాసురుడు వచ్చాడు, ఈ యొక్క సుతల గ్రహాన్ని ఆక్రమణ చేశాడు, బలి మహారాజుని ఓడించడానికి వచ్చాడు. కానీ అప్పుడు ద్వారపాలకుడుగా ఉన్న విష్ణువు ఆయన కాల్తో వామనదేవుడు ఒక్క కాల్తో తంటే ఆయన బొటన వేలు తగిలి రావణాసురుడు 80,000 మైళ్ళ దూరం వెళ్ళి పడ్డాడనమాట. సో భగవంతుడు ఆ విధంగా బలి మహారాజుని స్వయంగా రక్షించాడు, రక్షిస్తున్నాడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్ప బలి మహారాజు. ఆయన విషయాలు మనము విస్తృతంగా 8వ స్కందంలో చర్చించుకుంటాం. సో ఇది సుతల గ్రహం, సుతల గ్రహంలో బలి మహారాజు ఉన్నాడు. సో సుతల గ్రహం కింద ఉండేది తలాతల. తలాతలలో దానవుడు మాయా దానవుడు ఉంటాడు, ఆయన పరిపాలిస్తాడు. సో ఆయన ఆచార్యుడు మాయవీలందరికీ కూడా, ఇంకా ఎన్నో రకాల మాయలు సృష్టిస్తూ ఉంటాడు. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ 3 వర్డ్స్ ముల్లోకాల యొక్క లాభాన్ని మేలుని కోరి శివుడు ఆయన త్రిపురారి అంటారు. ఒకసారి ఈ యొక్క మాయా దానవుడి యొక్క 3 రాజ్యాలని కూడా ఆయన కాల్చివేశాడు. దాని తర్వాత మాయా దానవుడి ద్వారా ప్రసన్నుడై ఆయన పట్ల ఆయనకి రక్షణ కల్పించాడు. అందుకని మాయాదానుడు అనుకుంటాడు, నేను శివుడి ద్వారా రక్షించబడ్డాను కాబట్టి నాకు సుదర్శన చక్రం నుంచి భయం లేదు అని అనుకుంటూ ఉంటాడు. సో ఇది తలాతల. తలాతల కింద ఉండే గ్రహం వచ్చేసి మహాతల. ఈ మహాతలలో ఎన్నో పగడలు ఉన్న పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి, అవన్నీ కద్రు నుంచి జన్మించినవి. అవన్నీ ఎప్పుడు ఎంతో క్రోధంతో ఉంటాయి. వాటి పేర్లు వచ్చేసి కుహక, తక్షక, కాలియ, సుషేన. సో ఈ సర్పాలన్నీ కూడా మహాతలలో ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా గరుడు అంటే భయం, గరుడదేవుడు అంటే భయం, విష్ణువు యొక్క వాహనమైన గరుడిని చూసి భయపడతారు. వాళ్ళు ఎప్పుడు ఆ భయంతోనే జీవిస్తారు, కానీ అలాగే వాళ్ళ యొక్క భార్య పిల్లలతో బంధువులతో సుఖంగా భోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఒక పట్ల భయం ఉంటుంది, ఇంకో పట్ల నుంచి భౌతికంగా భోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదన్నమాట బేసికల్లీ భౌతిక జీవనం అంటే ఇది. ఒక పక్క నుంచి భోగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి, ఇంకో పక్క నుంచి భయం ఏమైపోతుంది. సో ఇది భౌతిక జీవితం డెఫినేషన్ అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకంలో, సో మహాతల కింద ఉన్నది రసాతల. మహాతల కింద ఉన్న బిలస్వర్గం పేరు రసాతల. అక్కడ ఎవరు ఉంటారంటే దితి మరి ధను యొక్క పుత్రులు ఉంటారు, అసురులు ఉంటారు. వారి పేర్లు పానీస్, నివత కవచాస్, కాలేయాస్, ఇంకా హిరణ్యపురవాసిస్, అంటే హిరణ్యపురంలో నివసించేవారు. వీళ్ళందరూ కూడా దేవతల యొక్క శత్రువులు. వీళ్ళందరూ కూడా రంధ్రాల్లో పాములు రంధ్రాల్లో ఉంటాయి కదా, అలా ఉంటాయను అలా అంటే రంధ్రాల్లో వాళ్ళు భయంతో ఉంటారంట. వాళ్ళందరూ కూడా ఎంతో పుట్టుక నుంచి ఎంతో శక్తివంతమైన వాళ్ళు, ఎంతో క్రూరమైన వారు. వారికి ఎంతో శక్తివంతులైన వాళ్ళకి ఎంతో అహంకారం ఉన్నా కానీ సుదర్శన చక్ర ద్వారా వాళ్ళు పరాజితులైపోతారు. సో ఎప్పుడైతే ఇంద్రుడి యొక్క దూత శరమ అనే ఒక దూత వచ్చిందే, అప్పుడు ఆమె ఒక శాపం ఇస్తుంది. ఆ శాపం ఎప్పుడైతే ఇస్తుందో దానికి చాలా భయపడిపోతారు వీళ్ళు, మహాతల్లో ఉండే అందరూ దానవులు, ఇంకా ఇంద్రుడికి కూడా భయపడతారు ఆ సమయంలో. సో చెప్పేది ఏంటంటే ఇది ఒకసారి పెద్ద యుద్ధం జరిగిందనమాట ఈ దానవులు ఇంకా ఇంద్రుడి మధ్యలో. ఆ టైంలో ఆ సమయంలో ఎప్పుడైతే దానవులు ఓడిపోయారో వాళ్ళు శరమ అనే ఇంద్రుడి యొక్క దూతను కలిశారు. ఆమె ఒక మంత్రం చెప్పిస్తుందన్నమాట. ఆ మంత్రం విని వాళ్ళు భయపడి అప్పటి నుంచి రసతాల్లో వచ్చి ఇక్కడ దాక్కొని జీవిస్తున్నారన్నమాట. సో అది విషయం. ఇంకా లాస్ట్ వచ్చేసి రసాతల కింద ఉండే అన్నిటికన్నా కింద 14వ ప్లాంటరీ సిస్టమ్ వచ్చేసి పాతాలు. దాన్నే నాగలోకం అని కూడా అంటారు. ఈ పాతాల్లో అన్ని రకరకాల అసుర నాగ సర్పాలు ఉంటాయి. శంఖ, కులిక, మహాశంఖ, శ్వేత, ధనంజయ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబల, అశ్వత్ర, దేవదత్త, వీరన్నిటికీ ముఖ్యమైన సర్పం వాసుకి. ఇవన్నీ కూడా ఎంతో క్రోధంతో ఉంటాయి. వీటన్నిటి కూడా ఎన్నో ఎన్నో పగడలు ఉంటాయి. 5, 7, 10, 100, 1000 రకరకాల పగడలు ఉంటాయి ఒక్కొక్కరికి. ఇంకా వారి యొక్క పగడం పైన ఒక విలువైన వజ్రాలు ఉంటాయి. ఈ వజ్రాల ద్వారా వచ్చే వెలుతురు ద్వారానే బిలస్వర్గాలన్నీ కూడా వెలుతురు పొందుతాయి. సో సూర్యుడు లేకున్నా కానీ అక్కడ అంతా వెలుతురు ఉంటుంది అందుకనే. సో ఇవి మొత్తం 14 లోకాల యొక్క వర్ణన, ముఖ్యంగా బిలస్వర్గాల్లో ఉండే 7 లోకాల యొక్క వర్ణన. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. మరి నెక్స్ట్ అధ్యాయం నుంచి మనం తర్వాత చర్చించుకుందాము. ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను చర్చ. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక వినందుకు. శ్రీల ప్రభుపాదకి జై, హరే కృష్ణ మహామంత్రికి జై, శ్రీమద్ భాగవతంకి జై, సమవేద గౌరభక్త వృందికి జై. తాయి గౌర్ సీతనాథ్ ప్రేమనంది హరిహరి బోల్.